देवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय एनिमिदो श्लोकम ममाहमिति देहादो इत्वा मिथ्यात धीर्मतिम् दास्ये मनो भगवती शुद्धं तत्कीर्तनादिभिः ममाहमिति देहादो इत्वा मिथ्यात्तधीर्मतिम् धास्ये मनो भगवती शुद्धं तत्कीर्तनादिभिः ममाहमिति देहादो इत्वा मिथ्यात्तधीर्मतिम् धास्ये मनो भगवती शुद्धं तत्कीर्तनादिभिः లక్షణ అంశాన్ని ఒప్పుకున్నావా? నిజంగా దేహాత్మ బుద్ధిని దరిచేరనీయను. నేను నాది అనే మిథ్యా భావనలను త్యజించి మనస్సును శ్రీకృష్ణ పాదారవిందముల చింతని సంలగ్నం కావించేదను. దేహాత్మ బుద్ధి లక్షణాలు చెప్తున్నారు ఇక్కడ. ఏం చెప్పారు? నేను నాది, ఇవి దేహాత్మ బుద్ధి లక్షణాలు. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, మొదట ఏం చెప్పారు? నామం చేయడం వల్ల హృదయం పవిత్రమవుతుంది, నాది అయ్యింది. దానికి నిర్ధారణ ఏంటి? ఇంద్రియభోగం. ఇంద్రియభోగం అంటే శరీరం. ఇక్కడ ఏం చెప్తున్నారు శరీరం గురించి? శరీరము లేదా శరీరాలు, నేను నాది అనేది మిథ్యా భావన వదిలేశాను, పోయింది నాకు. పోయిందనే దానికి ఏం గుర్తు? నా మనసు పూర్తిగా కృష్ణుడి పాదపద్మముల మీదనే నిలబెట్టేస్తాను అంటే ఇంకేమీ గుర్తురాదు ఆయనకి. ప్రపంచంలో ఎన్నో జరుగుతుండొచ్చు మనం చుట్టూనే, కానీ కృష్ణుడి మీద మనసు సంలగ్నమైన తర్వాత చిన్న సంఘటన కానీ పెద్ద సంఘటన కానీ ఏ సంఘటన కూడా కృష్ణ సంబంధం లేనిది ఒక్కటి కూడా మన మనసులోకి ప్రవేశించదు. ప్రవేశిస్తూ ఉంది అంటే మనసు ఇంకా సంలగ్నం కాలేదు. సంలగ్నం కాలేదంటే ఇంకా ఇంద్రియభోగం ఉంది. ఇంద్రియభోగం ఉందంటే ఇంకా మనం భక్తుల సాంగత్యం తీసుకోవట్లేదు. అదే దీని ప్రకారం చూస్తే భక్తుల సాంగత్యంలో చేయడం వల్ల నాకు ఇంద్రియభోగం పట్ల ఆకర్షణ పోయింది, నేను నాదనేది పోయింది, దానివల్ల మనసు సంలగ్నమైంది. సో దాన్ని రివర్స్ చూస్తే మనసు సంలగ్నం కాలేదంటే నేను నాదనేది ఇంకా ఉంది. అది ఎందుకు? ఇంద్రియభోగం ఉంది కాబట్టి. అది ఎందుకు ఉంది? భక్తుల సాంగత్యంలో లేనిది కాబట్టి. భక్తుల సాంగత్యంలో నామ సంకీర్తన చేయలేదు కాబట్టి ఆ బలం నాకు రాలేదు. సో దీన్ని ఏం చేయమర్థమవుతుంది? స్వయం బలం వల్ల ఎవరు ఇంద్రియాలను అధిగమించలేరు. ఒకవేళ ప్రయత్నం చేసినా కూడా ఏమవుతుంది? మన మహారాజ్ చెప్పారు కదా, మిగతా ఇంద్రియాలు ఏమన్నా అదుపులో పెట్టచ్చేమో కానీ నాలుక మాత్రం నువ్వు ఎంత నొక్కి పెడితే అంత చేసే వేగంతో అది బిడిసి కొడుతుంది. బంతిని నొక్కి పెట్టండి, ఏమవుతుంది? బంతి గోడకేసి కొడితే అంతే వేగంగా వస్తుంది. నాలుక, నాలుక అదుపులో లేనప్పటికీ మిగతా ఇంద్రియాలు కూడా అదుపులో ఉన్నాయి. ఇది చాలా ముఖ్యమైన శ్లోకాలు అజయంగా చెప్తున్నది. మనము ఎలా నిజంగా బయటపడుతున్నామా లేదా అనేదానికి గుర్తు ఇది. ఇది అజయంగా కథ చక్కగా ఉంది అని చెప్పుకోవడం కోసం కాదు, ఇది కాలక్షేపానికి కాదు. ఇవి ఇచ్చింది కథలు, కథలు కాదు, జరిగిన సంఘటన ఇది. శ్రీ సుఖదేవ గోస్వామి, పరీక్షిత్ మహారాజు అటువంటి విపత్కర స్థితి ఎవరికి? పరీక్షిత్ మహారాజుకి. ఏం విపత్తు వచ్చింది? మరణ సమయంలో టైంపాస్కి ఏం చెప్పుకోరు, ఇది గుర్తుంచుకోవాలి మనము. చాలా సీరియస్ బిజినెస్ వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నది. భాగవతం అంటేనే సీరియస్ బిజినెస్. చదువుతున్నావు, వింటున్నావు అంటే సీరియస్గా తీసుకుంటున్నావా లేదా దాన్ని, ఇది వినడం అంటే హృదయంలోకి తీసుకోవడం, దాన్ని ఆచరణలోకి తీసుకో. అయ్యో ఇలా అజామిలది ఇలా ఉంది, ఆ పరిస్థితి ఇలానే ఉంది, నేను ఇలా బయటపడేది, అజామిలను నేను అనుసరించాలి. నిన్నటి దాంట్లో వచ్చింది కదా, పట్టుదలతో ప్రయత్నం చేస్తాను అని వచ్చింది. ఇంకేమొచ్చాయి నిన్న? ప్రభుపాద హెచ్చరిస్తున్నారు, మీ గత జీవితం గుర్తుపెట్టుకోండి, ఇస్కానుకు రాకముందు ఎలా ఉన్నారు మీరు, ఇప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు మహా ఉన్నత స్థితిలో ఉన్నారు. భక్తుల సాంగత్యం, భక్తుల దర్శనం, భగవత్ ప్రసాదం, భగవత్ కీర్తన, భగవత్ కథ, భగవత్ మందిరం, శ్రీ విగ్రహాలు, ఎంత వైభవమైన జీవితం ఇప్పుడు. మహోన్నతమైన స్థితిలో ఉన్నారు, దీన్ని కాపాడుకోండి. ఎలా కాపాడుకోవాలి? గతంలో చేసిన పాపాలు తప్పులన్నీ గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండండి, రెండు జాగ్రత్తగా చూసుకుంటుండండి, లేదంటే దిగజారిపోతారు, పతితులు అవుతారు. అజామిల కాబట్టి శ్రీ సుఖదేవ గోస్వామి కాలక్షేపానికి చెప్పింది కాదు ఇది. అయితే భాగవతం వినాలంటే వినాలని మంచిదే, హృదయం కొంచెం పవిత్రం అవుతూ ఉంటుంది. అయితే దాన్ని తీవ్రంగా తీసుకుంటే ఏమవుతుంది, త్వరగా ఇలా ఈ ఫలితం లభిస్తుంది. నేను నాదనేటి మిథ్యాభావనలను త్యజించి మనస్సును శ్రీకృష్ణ పాదారవిందముల చింతని సంలగ్నం కావించేదని. భాష్యం చూడండి, ఏ విధముగా జీవుడు భౌతిక పరిస్థితికి బలి అగుననేటి విషయం ఈ శ్లోకంలో స్పష్టంగా వివరించబడింది. ఎలా బలి అవుతాడంట? నేను నాదేమంటే బలి అయిపోయినట్టు. దేహమునే ఆత్మ అని భావించుట దానికి ఆరంభం అని చెప్పవచ్చు. దేహమే నేను, దేహమే ఆత్మ, ఆత్మ అంటే నేను, దేహమే నేనని ఎప్పుడైతే చెప్పుకుంటుంటామో అదే ఆరంభం. దేనికి ఆరంభం? భౌతిక జీవనానికి ఆరంభం. నిన్న వచ్చింది గుర్తుందా? అజ్ఞానం వల్ల దేహం నేను అనుకుంటాడు, దేహం నేను అనుకోవడం వల్ల తర్వాత దశ ఇంద్రియ భోగం, ఇంద్రియ భోగం తర్వాత దశ కార్యం, కర్మ. కర్మలో రెండు రకాలు, పుణ్యకర్మ, పాపకర్మ. తర్వాత దశ బంధం. ఆ బంధం ఏ రూపంలో ఉంటుంది? స్త్రీకి పురుషుడు, పురుషుడికి స్త్రీ రూపంలో ఉంటుంది, అంటే భోగించే వస్తువు. నిన్న దాంట్లో చెప్పాడు, క్రీడామృగం అయిపోయాను నేను అన్నాడు. ఆట బొమ్మలాగా తయారయ్యాను ఆ వేశ్య చేతిలో నేను. అజ్ఞానము శరీరము అనుకోవడం, శరీరము ఇంద్రియాలు, ఇంద్రియాల కోరికలు తీర్చడం కోసం పాపము లేదా పుణ్యం చేస్తాడు. పాపం చేసినా కూడా మళ్ళీ దుఃఖాల్లో ఇరుక్కుంటాడు, పుణ్యం చేసినా కూడా మళ్ళీ దుఃఖాల్లో ఇరుక్కుంటాడు. పాపం అయితే పెద్ద తేడా ఏం లేదు, కొంచెం ఇది లైసెన్స్ తీసుకొని ఇంద్రియ భోగం చేస్తాడు, ఏది పుణ్యంలో. పాపం ఏమీ లైసెన్స్ అనుమతి లేకుండా వ్యతిరేకంగా, వేదాలకు వ్యతిరేకంగా ఇంద్రియ భోగం చేస్తాడు. బట్ రెండు కష్టాలే, రెండు కష్టాలకు దారి తీసేటివే. పుణ్యం చేసావు, చక్కటి కుటుంబంలో జన్మిస్తావు, ఐశ్వర్యవంతమైన జన్మ, కష్టాలు ఉండవా? ఆకలి, నిద్ర, భయ, మైథునం ఇవి ఉంటాయి. మళ్ళీ జన్మ తీసుకోవాలి, మళ్ళీ మృత్యు. సంపన్న కుటుంబంలో పుట్టావు పుణ్యం చేయడం వల్ల కష్టాలు ఉండవు కదా ఇంకా. వాళ్ళకే ఎక్కువ ఉన్నట్లు చెప్పాలంటే ఒక విధంగా సంపన్నుల బిడ్డలందరూ తొందరగా పాడైపోతున్నారు. ఇప్పుడు డబ్బులు ఇస్తారు చేతికి, వాళ్ళకి డబ్బులు వీళ్ళవే తెలీదు. మంచినీళ్ళు ఖర్చు పెట్టి తాగినట్టు అట్లా ఖర్చు పెట్టేస్తున్నారు. నల్లకూబర మణిగ్రీవ అక్కడ చూడొచ్చు రాశారు, ధనం వల్ల పాడైనంతగా మిగతా వాటి వల్ల పాడవారు అని. కాబట్టి సంపన్న కుటుంబంలో పుట్టారంటే ఎక్కువ చెడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ దాన్ని కొనసాగింపు ఏం చెప్తున్నారు, పాపకర్మ పుణ్యకర్మ బంధన, పురుషుడికి స్త్రీ, స్త్రీకి పురుషుడు, ఈ బంధనలో ఇరుక్కుంటారు. ఇరుక్కున్న తర్వాత ఏమవుతుంది, ఈమె నా భార్య, ఈయన నా భర్త. ఎప్పటి నుంచి మొదలైంది, ఎందుకు మొదలైంది, అది ఎందుకు వచ్చింది ఆ మాట, నేను శరీరం అనుకోవడం వల్లనే వచ్చింది, నేను ఈ శరీరం అనుకోవడం వల్ల నా భార్య నా భర్త. ఎప్పటి నుంచి నీ భార్య, మూడు మూడు లేసావు అప్పటి నుంచే, అంతకుముందు చూసే ఉన్నావు ఆమెని, అమ్మాయిని చూసి ఉన్నావు, అబ్బాయిని చూసి ఉన్నావు, చూడలేదా, చూసి ఉన్నారు, చూసే ఉండొచ్చు. పల్లెటూళ్ళలో అదే ఊర్లో వివాహాలు అవుతాయి, చూసే ఉంటారు, పట్టించుకోరు, కేర్ చేయరు, అసలు నువ్వెవరో నేనెవరో అన్నట్లు. వివాహము నిశ్చితమైందంటే అప్పుడు అరే మనం ఒకటే అని, అంటే నిన్నటి వరకు ఏం లేదు నీకు, ఈరోజు ఎందుకు వచ్చింది, అదే మూడు మూడుల బంధం అంటే. దానికి శుభలేఖ వేయించుకుంటారు, అశుభ పరిణామానికి దారి తీసేదానికి శుభలేఖ వేయించుకుంటారు. ఎంత విడ్డూరం అంటే ఇదే భౌతిక ప్రపంచం అంటే. జంతువుని బలిచ్చేటప్పుడు ఏం చేస్తారు, పెద్దమ్మ చెట్టు దగ్గరికి వెళ్ళి చూడండి, పూలమాల, పసుపు, కుంకుమం, దానికి ముందు స్నానం చేయించేదా, అదేమి శుభలే కాదు. కానీ అక్కడికి వెళ్ళి చేసేది ఏం చేస్తారో, గొంతు కోసేస్తారు. మనది కూడా అంతే, శుభలేఖ అందుకు అని అదే పాట పాడతారు, అందుకుని ఎంతవరకునైనా శుభలేఖ కాదు, అది కత్తి, గొంతు మీద కత్తి పెట్టుకోండి. శుభలగ్నం, శుభలేఖ అంతా మెంటల్ అంటే మెంటల్ అనమాట. అది బాగా శుభముహూర్తం చూడు స్వామి, శుభముహూర్తం అండి, శుభముహూర్తం చూసే స్వామికి శుభం ఉంటే నీకు శుభముహూర్తం చూస్తూ కూర్చుంటాడు 10 రూపాయలు నువ్వు ఇచ్చేదానికి. ఇంత మెంటల్ అంటే ఇంత మెంటల్, ఈ ప్రపంచమే మెంటల్. మెంటల్ వాళ్ళు ఉండేదంటే ఈ ప్రపంచం, కేవలం భక్తులు తప్ప. భక్తులకు సర్వవేళలో శుభమే. ఎప్పుడైతే హరే కృష్ణ మర్చిపోయావో అప్పుడు అశుభం, భగవద్గీత వదిలిపెట్టావో, భాగవతం వదిలిపెట్టావో అశుభం. దీని ప్రకారం ఏది అశుభం, మనం మొట్టమొదటి చదివిన వాక్యం ప్రకారం భక్తుల సాంగత్యము వదిలేస్తే శుభమా అశుభం. కాబట్టి ఇక్కడ చూడండి, జీవుడు దేహము కాదని, అతడు దేహమునందు ఉన్నాడని తెలియజేసేది ఆధ్యాత్మిక ఉపదేశంతోనే భగవద్గీత ఆరంభమవును. కృష్ణనామమును జపించుచు సదా భక్తుల సాంగత్యమును నెలకొన్నప్పుడే మనసునికి అట్టి చిత్తం సాధ్యపడును. ఇక్కడ రెండు విషయాలు చెప్తున్నారు. ఏంటి, నా భగవద్గీతలో మొదటి ఉపదేశం ఏంటి, ఎలా ఆరంభమవుతుంది భగవద్గీత ఉపదేశం, వంశీ నిరంజన్ ఎలా ఆరంభమవుతుంది భగవద్గీత ఉపదేశం, నేను శరీరం కాదు ఆత్మ. ఇక్కడ చూడండి మళ్ళీ, కనుక జీవుడు దేహము కాదని, అతడు దేహమునందు ఉన్నాడని తెలియచేసే ఉపదేశముతోనే భగవద్గీత ఆరంభం. ఇక్కడ అనేది నేను భగవద్గీత ఎలా ఆరంభమవుతుంది కాదు, ఉపదేశం ఎలా ఆరంభమవుతుంది, ఎక్కడ ఆరంభమవుతుంది, 2వ అధ్యాయం 11వ శ్లోకంలో మొదలవుతుంది. ప్రజ్ఞావాదాంశ భాషసే అశోచానన్నో సూచిస్తాం ప్రజ్ఞావాదాంశ, అక్కడ నుంచి మొదలవుతుంది. శరీరము ఆత్మ వేరు వేరే అని అది ఎలా అవగతమవుతుంది మనకు, నేను శరీరం కాదు ఆత్మ అనేది ఎలా తెలుస్తుంది? థియరీ చదివాము, చదివింది ఎలా అనుభవంలోకి వస్తుంది? గులాబ్ జామున్ తీయగా ఉంటుంది విన్నాం, చదివాము, అది అనుభవంలోకి ఎలా వస్తుంది? గులాబ్ జామున్ గురించి తింటే కదా, ఇక్కడ దాని విధానం చెప్తున్నారు చూడండి. కృష్ణనామమును జపించుచు అంటే అది కీర్తన కావచ్చు, జపం కావచ్చు, సదా భక్తుల సాంగత్యమును నెలకొనినప్పుడే మనసుకి అటువంటి చైతన్యం సాధ్యమవుతుంది. ఎటువంటి చైతన్యం? ఇద్దరే అర్థం చేసుకోలేదు అన్నమాట ఇక్కడ, మిగతా అందరు అర్థం చేసుకున్నారు కాబట్టి ఏం పలకట్లేదు. నేను శరీరం కాదు ఆత్మ అని అందరు అర్థం చేసుకున్నారు, అర్థం కాదు సుధీర్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. సరే రెండు విషయాలు ముఖ్యంగా చెప్తున్నారు ప్రభుపాద ఇక్కడ. ఏది ఇప్పుడు చూడండి, అజామిలా మొదట్లో ఏదైతే చెప్పాడో, భక్తుల సాంగత్యమున భగవన్నామం కీర్తించిన కారణమున నా హృదయం పవిత్రమైంది. దానికి సంబంధంలో ప్రభుపాదం చెప్తున్నారు, భగవంతుడి నామంను భక్తుల సాంగత్యంలో చేయటం వల్ల నేను ఈ శరీరం కాదు ఆత్మ అని తెలియదు, ఇదే పవిత్రం. ఇక్కడ అజామిలది పవిత్రం అయిపోయింది హృదయం. ఇంకా తర్వాత శ్లోకాల్లో చూడొచ్చు, కుటుంబ పరివారాన్ని ఆయన అయ్యో చాలా పొరపాటు చేశాను, నా మరణం కూడా ఆసన్నమైందని చెప్పి హరిద్వార్కి వెళ్ళిపోతాడు. విజయ రహస్యం ఇది. ఏది విజయ రహస్యం? భక్తుల సాంగత్యమున మనకి చాలా ముఖ్యమైనది భాష. విజయ రహస్యం ఇది కనుకని ప్రతి ఒక్కరూ కృష్ణనామమును జపించవలెనని భౌతిక జగత్ యొక్క కల్మషములకు ముఖ్యముగా అక్రమ సంబంధం, మాంసభక్షణం, మత్తు పదార్థ స్వీకారం, జూదం వీటికి దూరంగా ఉండవలెనని నేను నొక్కి చెప్పుచున్నాను. ఎవరు చెప్తున్నారు ఇక్కడ? శ్రీ ప్రభుపాద చెప్తున్నారు. అందరూ దృఢ నిశ్చయంతో, దీని గురించి కూడా నిన్న చాలా చర్చించాం, దృఢ నిశ్చయంతో ఈ నియమ పాలనం కావించుచు భవక్లేశం నుండి బయట పడవచ్చును. దేహాత్మ భావన నుండి బయటపడుటయే దానికి మొట్టమొదటి ఆవశ్యకత. కష్టాల నుంచి బయటపడడానికి మొట్టమొదటి అవగాహన, నేను దేహము కాదు అనేది అవగాహనకు రావాలి. ఎంతవరకు నేను దేహం అని ఉంటుందో అంతవరకు కష్టాలు ఉండనే ఉంటాయి. అంటే కష్టాలు దేని వల్ల వస్తున్నాయి? దీన్ని బట్టి చూస్తే శరీరం వల్లనే వస్తుంది, శరీర భావన వల్ల వస్తున్నాయి. ఇంకా స్పష్టంగా చెప్పాలండి, ఇది ఇక్కడ ప్రభుపాద అదే రాశారు, దేహాత్మ భావన. దేహం వల్ల కష్టాలు అంటాం కదా, కాదు, దేహ భావన వల్ల కష్టాలు. చైతన్యం భావన అంటే చైతన్యం, చైతన్యం దేని మీద ఉందో దాన్ని బట్టి నీకు కష్టము సుఖము తెలుస్తుంది. ఇప్పుడు నీ పిల్ల మీ పుత్రుడు ఉన్నాడు, ఆరోగ్యం చక్కగా లేదు, చాలా తీవ్ర అనారోగ్యం ఉంది. తల్లిదండ్రులుగా మీ ఇద్దరు బాధపడుతుంటారు కూర్చొని, ఏ చైతన్యం అది? దేహభావన చైతన్యమే కదా. మీ పక్కింటి వాళ్ళు కూడా చూస్తుంటారు ఆ బిడ్డని, వాళ్ళు మాత్రం బాధ ఉండదు. చూడండి, చూస్తున్నారు కదా, కానీ వాళ్ళ భావన, వాళ్ళ పిల్లోడు పుట్టినరోజు ఆ రోజు పక్కింట్లో, ఇక్కడేమో మరణానికి ఆసన్నం అయ్యాడు ఒక బిడ్డ, ఒక తల్లి ఒక జంట బిడ్డ, ఇంకొక జంట బిడ్డ పుట్టినరోజు జరుపుకుంటు పక్క పక్కనే. వాళ్ళకి తెలుసు పక్కింట్లో అబ్బాయి తీవ్ర అనారోగ్యంగా ఉన్నాడు. సో తీవ్ర అనారోగ్యంగా ఉన్న బిడ్డ తల్లిదండ్రుల భావన, ఆ పక్కింట్లో ఉన్న బిడ్డ వాళ్ళ భావన కూడా శరీరం మీదనే ఉంది, వీళ్ళ భావన శరీరం మీద, కానీ తేడా ఎక్కడొచ్చింది? ఇది నా కొడుకు, ఆ అబ్బాయి వాళ్ళ కొడుకు. ఏం చూసి అంటున్నారు? శరీరం చూసి అంటున్నారు. అయితే పవిత్ర హృదయం ఉన్న వ్యక్తికి రెండు సమానంగా తీసుకుంటారు. శ్రీవాస్ ఠాకూర్ ఇంట్లో కీర్తన జరుగుతుంది, కొడుకు మరణించాడు, మీరెవరు ఏడవకూడదు, ఏడిస్తే నేను చచ్చిపోతా గంగల్లో దూకి అని. అక్కడ మనసు ఎక్కడ సంలగ్నమైంది శ్రీవాస్ ఠాకూర్ది? అది ఇక్కడ శ్లోకంలో చూడచ్చు. కృష్ణ పాదార విందముల చింతనే నా మనస్సును సంలగ్నము కావించదను, ఆ విధంగా నేను నాది అనేది భావన నుంచి బయటపడతాను. ఇక్కడ చూడచ్చు శ్రీవాస్ ఠాకూర్ది చాలా మంచి ఉదాహరణ. పుత్రుడు చనిపోయాడు, కీర్తన జరుగుతోంది, మహాప్రభు యొక్క సంతృప్తికి ఏ కొంచెం ఆటంకం కలిగినా మీకు నాకు సంబంధం ఉండదు అని ఎవరితో చెప్పాడు? కుటుంబ సభ్యులతో చెప్పాడు ఆ మాట. నేను గంగలో దూకి చనిపోతానంటే అర్థం అదే, మీకు నాకు సంబంధం లేదు, మహాప్రభు సంతృప్తికి ఏ కొంచెం ఆటంకం కలిగించిన మీరెవరో నేనెవరో నాకు తెలీదు, ఏడవద్దు. మీరు ఏడవాలనుకుంటే తర్వాత ఏడవండి, ఇప్పుడు కాదు, మహాప్రభు కార్యానికి అడ్డు రాకూడదు. మీరు అక్కడ శరీరం ఉంది, చనిపోయి డెడ్ బాడీ ఉంది, కానీ ఆయన చైతన్యం నేను నాది అనే చైతన్యం కాదు ఆయనది. ఎంతసేపు ఉన్నా చైతన్య మహాప్రభు సంతృప్తి ఎలా? చిత్రకేతు మహారాజు తీసుకోండి, ఒకే కొడుకు, లేక పుట్టిన బిడ్డ చనిపోయాడు, ఎలా ఉంది ఆయన పరిస్థితి? చదివారు కదా, ఏడవడం కాదు, దీనాతి దీర్ణమైన వర్ణన అది. అసలు దారి కనిపించట్లేదు, కింద పడుతూ లేస్తూ కొట్టుకుంటూ, గోడ కొట్టుకుంటూ, స్తంభాన్ని కొట్టుకుంటూ పడుతూ లేస్తూ, అయ్యో నా పుత్రుడా, నా పుత్రుడా, నా బిడ్డ, నా బిడ్డ అని వెళ్ళి ఆ డెడ్ బాడీ, చిన్న డెడ్ బాడీ ఉంటే ఆ పాదాల దగ్గర పడి ఆ పాదాలు పట్టుకొని, ఇంకో ఎంత మెత్తగా ఉన్నాయో, ఎంత ఏమి మెత్తగా ఉంది అక్కడ, ఎంత శుతి మెత్తగా ఉన్నాయో అని శరీరాన్ని చూసుకుంటూ, ఆ శరీరాన్ని తాకుతూ ఏడ్చుకుంటూ, కంట్లో నీళ్లు కారిపోయాను. అక్కడ శ్రీవాస్ ఠాకూర్ శరీరం చూశారా చూడలేదా? చిత్రకేతు మహారాజు చూస్తూనే ఉన్నారు, కానీ ఎలా బయటపడ్డాడు ఆయన? చిత్రకేతు మహారాజు ఎలా బయటపడ్డాడు? సాధు సాంగత్యం వల్ల బయటపడ్డాడు. అది ఇక్కడ నేను నాది అనేది, అది ఇక్కడ భక్తుల సాంగత్యం భగవన్ నామం చేయటం అన్న. సో ఇద్దరు వచ్చారు, ఎవరిద్దరు? పర్వతముని అంగీరముని. అంగీరముని మొత్తానికి సాధువులు వచ్చారు. ఒక ముక్కలో చెప్పాలంటే సాధువులు రావడం వల్ల ఆయన చైతన్యం క్రమక్రమంగా ఆ చిన్న శరీరం నుంచి బయటపడిపోయింది. దీక్ష తీసుకుంది. నారదముని దీక్ష ఇచ్చింది. ఇద్దరు వచ్చారా మళ్ళీ? మొదట్లో ఇద్దరు వచ్చినారు, మొదట్లో ఒక్కరు
వచ్చారు,
దీక్ష ఇచ్చారు. దీక్ష తీసుకొని అయినా క్రమక్రమంగా అన్నీ ఈ దేహభావం నుంచి బయటపడ్డారు. అది ఇక్కడ అజామిల భక్తుల సాంగత్యం భగవన్ నామం చేయటం అనేది. తర్వాత శ్లోకంలో చూడండి, 39వ శ్లోకంలో భక్తుల క్షణకాల సాంగత్యం వలన అజామిలుడు దృఢ నిశ్చయముతో దేహాత్మ భావన నుండి బయటపడింది. ఇది ఈ దృఢ నిశ్చయం గురించి మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ వస్తున్నారు నిన్నటి శ్లోకంలో, ఈరోజు దీంట్లోనూ దృఢ నిన్న రెండు శ్లోకాల్లో వచ్చింది. భక్తుల క్షణకాల సాంగత్యం వలన అజామిల దృఢ నిశ్చయముతో దేహాత్మ భావన నుండి బయటపడెను. అంటే ఇక్కడ దేహాత్మ భావన నుంచి బయటపడాలంటే ఏం కావాలి? భక్తుల సాంగత్యం, భక్తుల సాంగత్యం తీసుకోవాలని దృఢ నిశ్చయం ఉండాలి. నాకు అనారోగ్యం ఉంది, నేను వైద్యుడి సాంగత్యం తీసుకోవాలి, లేదా మెడికల్ స్టాఫ్ ఉంటారే వాళ్ళ సాంగత్యంలో నేను ఉండాలి, అంటే నర్సు, అదే హాస్పిటల్ సిబ్బంది, అంటే వైద్యుడు చెప్పినట్టు వినేవాళ్ళు ఉంటారు కదా, అటువంటి వాళ్ళ సాంగత్యంలో నేను ఉండాలి. ఆ పట్టుదల ఒకటి కావాలి, దృఢ నిశ్చయం. నువ్వు హాస్పిటల్లో ఉంటే ఏమవుతుంది, ఆసుపత్రి సిబ్బందితో కలిసి ఉన్నప్పుడు నీకు వాళ్ళు వైద్యుడు చెప్పినటువంటి ఇలా ఇలా చెప్పారు ఇలా చెప్పారు అనేటువంటి ట్రీట్మెంటు నీకు అందుతూ ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేయాలి, దాన్ని ఎలా పోల్చుకోవచ్చు? ఇక్కడ మనది ఇస్కాన్ అనేది ఆసుపత్రి, ఇస్కాన్లో ఉన్న భక్తులు, డాక్టర్ అంటే సన్యాసులు, ప్రభుపాద వీళ్ళు డాక్టర్లు, మనలాంటి సాధారణమైన వాళ్ళు ఏంది, సిబ్బంది, స్టాఫ్, ఆసుపత్రిలో స్టాఫ్. డాక్టర్లు సూచన ఇస్తుంటారు, ఇదో ఇలా ఉంటే ఈ మెడిసిన్ ఇవ్వండి, ఇలా ఉంటే ఈ ఇంజెక్షన్ ఇవ్వండి అని ఇస్తుంటారు. కాబట్టి మనం భక్తుల సాంగత్యంలో ఉండాలి, ఆసుపత్రిలో చెప్పినట్లు ఆ మందు మెడిసిన్ వేసుకుంటూ ఉండాలి. కొన్నిసార్లు ఏమవుతుంది, భక్తుల సాంగత్యంలో మెడికల్ స్టాఫ్తోనే ఉంటారు కానీ మెడిసిన్ చేదుగా ఉందని తీసుకోరు కొన్నిసార్లు. అప్పుడు ఏమవుతుంది, నువ్వు వాస్తవంగా మెడికల్ స్టాఫ్తో ఉన్నట్టేనా అప్పుడు? లేదు, మరి అక్కడ నిజంగా ఉన్నట్లు అనేదానికి ఏం గుర్తు? ఆయన మెడికల్ స్టాఫ్తో ఉన్నాడనే దానికి గుర్తు ఏంటి? వాళ్ళు ఈ ట్యాబ్లెట్ తీసుకుంటే ఆ ట్యాబ్లెట్ వాళ్ళు సొంతం చెప్తారా? చెప్పకూడదు. వాళ్ళు కూడా వైద్యుడు రాసిచ్చి వెళ్తాడు, ఈ సమయానికి ఇది, ఈ సమయానికి ఇది, ఇలా ఉంటే ఇలా ఈ లక్షణాలు ఉంటే ఇది వేయండి, లేదు బాగుంటే ఈ ట్యాబ్లెట్ ఆపేయండి, ఇదో ఇది వేయండి టానిక్ తాపాన్ని చెప్పేసి వెళ్తారు నర్సుకి కానీ నర్సింగ్ అసిస్టెంట్. లేడీస్ని అయితే నర్స్ అంటారు, జెంట్స్ని నర్సింగ్ అసిస్టెంట్ అంటారు. కాబట్టి విష్ణుదూతల క్షణకాల సాంగత్యం వలన అజామిల దృఢ నిశ్చయంతో దేహాత్మ భావం నుండి బయటపడింది. కాబట్టి ఇక్కడ దృఢ నిశ్చయం కావాలంటే భక్తుల సాంగత్యం కావాలి. భక్తుల సాంగత్యంలోనే మన నిశ్చయం, పట్టుదల పెరిగేది. ఇది వాస్తవం. ఇది బాగా వ్యాపారం చేయాలనుకుంటే వ్యాపారంలో పట్టుదల పెరగాలి. నీకు చేయాలంటే బాగా వ్యాపారం చేసే వ్యక్తి గురించి అతనితో సాంగత్యం చేసావంటే నీకు కూడా ఆ పట్టుదల వస్తుంది. స్కూల్లో చదువుతుంటారు, కాలేజీలో చదువుతుంటారు, బాగా చదివేటువంటి స్టూడెంట్తో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేస్తే నీకు కూడా ఆ లక్షణం వస్తుంది, నేను కూడా బాగా చదవాలి. రెండు ఎన్ని గంటలు చదువుతావు రోజు? నేను ఇంటికి వెళ్ళిన తర్వాత రోజుకు 4 గంటలు చదువుతాను, నేను 1/2 గంటే చదువుతున్నానే. అదేవిధంగా ఆ 4 గంటలు చదివేటువంటి స్టూడెంట్తో బాగా పరిచయం ఏర్పడి సన్నిహిత సంబంధం ఏర్పడినప్పుడు నాకు కూడా పెంచాలనిపిస్తుంది. 4 గంటలు చదువుతున్నావాను, నేను కూడా క్రమక్రమంగా పెంచుతాను, పట్టుదల పెరుగుతుంది. ఒకరోజు నేను కూడా ఆ అబ్బాయిలాగా మంచి మార్కులు సంపాదించుకుంటాను. ఇది కూడా అంతే, భక్తి కూడా ఇది పాఠశాల, ఆధ్యాత్మిక పాఠాలు నేర్పించేది ఇక్కడ పట్టుదల. సో భక్తులతో కలిసి ఉన్నప్పుడే ఆ పట్టుదల పెరుగుతుంది. నిన్న వచ్చేది కదా, సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రత. పట్టుదల కావాలి, ప్రయత్నం చేయాలి, పట్టుదలతో ప్రయత్నం చేయాలి. కాబట్టి దృఢ నిశ్చయంతో దేహాత్మ భావం నుండి బయటపడెను. ఆ విధంగా భౌతిక ఆకర్షణ నుండి విడివడి శీఘ్రమే అతడు హరిద్వారమునకు ప్రయాణమయ్యాడు. అంటే ఇక్కడ ఏమి, ముక్త సర్వబంధ, అన్ని బంధాలను ఏమా బయటపడ్డాడు, తెంచుకోలేదు. తెంచుకోవడం అంటే స్వయం ప్రయత్నం. అక్కడ బయటపడ్డాడు, ఎలా పడ్డాడు, విష్ణుదూతల సాంగత్యమున బయటపడ్డాడు. మన మహారాజుకి మంచి ఉదాహరణ ఇచ్చారు, అన్నీ చక్కల్లోనూ అగ్గి ఉంది, కానీ ఆ అగ్గి బయటకు రావాలంటే ఇంకొకటి ఏదైతే మంట ప్లేస్ మండుతూ ఉందో, చక్కలో నుంచి మంట బయటకు వచ్చిందో, ఆ చెక్క వచ్చి దీని సంపర్కంలో, ఇది దాని సంపర్కంలోకి రావాలి, లేదా అదన్న దీని సంపర్కంలోకి రావాలి. వచ్చినప్పుడు ఆ మంట దీనికి కూడా వస్తుంది. ఆ చెక్కకి ఎక్కడి నుంచి వచ్చింది మంట, ఇంకొక చెక్క నుంచి వచ్చింది. దాన్ని దేనికి ఇచ్చారు ఉదాహరణ, అది ఎలా వస్తుంది, ఆల్రెడీ ఎవరిదైతే వచ్చి ఉందో అట్లాంటి వాళ్ళ సాంగత్యంలో ఉంటే మళ్ళీ వస్తుంది. ఒక్కోసారి ఈ చెక్క తడిగా ఉంటే ఏం చేయాలి, ఎండబెట్టేంత సమయం లేదు, ఏం చేయాలి, ఎక్కువసేపు మంటలోనే ఉంచాలి. ఒకసారి ఏమవుతుంది, అగ్గి సంపర్కంలోకి వచ్చిన వెంటనే మంట రగులుతుంది, తడిగా ఉంటే రగలదు. అప్పుడు ఏం చేస్తాం, దాన్ని ఇంకా కొంచెం ఎక్కువసేపు ఉంచుతారు మంటలోనే. అట్లా ఈ పట్టుదల నాకు రావట్లేదు, ఏ పట్టుదల, నేను నాది అనే దాని నుంచి బయటపడాలనే ఈ పట్టుదల, ఈ మిథ్యాభావం త్యజించలేకపోతున్నానంటే ఇంకా తడి ఎక్కువగా ఉంది, ఏం చేయాలి, ఏ మంటలో పెట్టాలి, భక్తుల సాంగత్యంలో సంకీర్తన అనే మంటలో పెట్టాలి. ఎక్కువసేపు పెడితే ఆ తడి పోతుంది, అప్పుడు అంటుకుంటుంది. సంకీర్తన అనే మంట అగ్ని పవిత్రమైనట్టు, అగ్ని పవిత్రం చేస్తుంది, అదేవిధంగా సంకీర్తన కూడా పవిత్రం చేస్తుంది. సంకీర్తన అంటే సమ్యక్ రూపేణ కీర్తన, నలుగురు 5 మంది కలిసి చప్పట్లు జరుస్తూ కూడా కీర్తన చేయవచ్చు. సంకీర్తన అంటే ఇంకొక అర్థం కూడా వస్తుంది, మనస వాచ కర్మను 3 కలవాలి, అది కూడా సంకీర్తన కింద వస్తుంది. భౌతిక ఆకర్షణ నుండి విడివడి శీఘ్రమే అతడు హరిద్వారమునకు ప్రయాణం. అంటే దీని అర్థం ఏంటి, ఆయన కుటుంబాన్ని వదిలేశాడు. కాన్పూర్, కనౌజ్, ఇప్పుడు కనౌజ్ అంటారు, హరిద్వార్ ఒకప్పుడు ఉత్తరప్రదేశ్లోనే, ఇప్పుడు ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఉత్తరాంచల్, ముందు ఉత్తరాఖండ్ అన్నారు, తర్వాత ఉత్తరాంచల్లో ఉంది హరిద్వార్. అక్కడికి వెళ్ళాడు. భాష్యంలో ఏం రాశారు చూడండి ప్రభుపాది, ఆ సంఘటన తర్వాత అజామిల ఆధ్యాత్మిక జీవన పురోగతికై భార్యా పిల్లలను విడిచి, ఎవరు భార్య అక్కడ, విడిచి నేరుగా హరిద్వారముకు వెళ్ళినని ముక్త సర్వానుబంధన అను పదం సూచించుచున్నది. హరినామ సంకీర్తన ఉద్యమంలో భాగముగా మేము బృందావనమునందు మాయాపురమునందు కృష్ణమందిరములను నిర్మించాము. వానప్రస్థ జీవితమును గడపగోరువారు అచ్చటకు వెళ్ళి, నీకే ప్రభుపాద ఇంత స్పష్టంగా చెప్తున్నారు. దృఢ నిశ్చయంతో దేహాత్మ భావనను త్యజించుటకు తద్వారా అవకాశం కలుగుచున్నది. దేహాత్మ భావనకి బయటపడాలని ఉంటే మాయాపురికి రండి, బృందావనకు రండి, మీకు మీకోసం గుడి కట్టాను నేను. ఎవరు పిలుస్తున్నారు? వెళ్ళాలా వద్దా? వద్దు. హరినామ జపం చేయుట, కృష్ణ ప్రసాదమును తినుట అను అతి సులభమైన విధానం ద్వారా మహోన్నత జయమును సాధించుటకు తమ మిగిలిన జీవితమును ఆ తీర్థక్షేత్రములలో గడపమని అందరికీ ఇదే ఆహ్వానం అందించుచున్నాము. ఇన్విటేషన్. ఇది శుభలేఖ అంటే శుభలేఖ ముద్రించుకొని వివాహం చేసుకున్న వయమొచ్చింది జీవితంలో అంతా అశుభమే. ఈ శుభలేఖ తీసుకో. ఆచార్యులు ఇస్తున్నారు నీకు శుభలేఖ, రా బృందావనకు రా, మాయాపురకు రా. మహా ఉన్నత జయమును సాధించుటకు తమ శేష జీవితమును 50 వరకు లేదా 55 వరకు, తర్వాత కూడా పట్టుకొని ఉంటే ఇక అది పరమ మూర్ఖత్వమే అవుతుంది. 50 55 ఇప్పట్లో అంతవరకు బతుకుతారా అనేది కూడా కష్టమే. శరీరం సహకరిస్తుందా? ఇక్కడ మహోన్నత విజయం సాధిస్తారు. ఏంటా మహోన్నత విజయం? భగవద్ధామమునకు చేరగలరు. వైకుంఠం వెళ్ళిపోతారండి. హరిద్వార క్షేత్రమున మేము మా కేంద్రమును ఆరంభించలేదు. అప్పటికి లేదు, ఇది రాస్తున్నప్పటికీ ఇప్పుడుంది. హరిద్వార కూడా వెళ్ళచ్చు అయితే. వెళ్ళారు భీమ్గోడ్ అనే ఏదో అడ్రస్, భీమ్గోడ్ అని. అయినను భక్తులకు బృందావనము, శ్రీధామ మాయాపూరములందరి కేంద్రములు ఇతర ప్రదేశంలో కన్నను మిగుల శ్రేష్టమైనవి. ఈ రెండు చాలు అని చెప్తున్నారు. ఏ రెండు? బృందావనం, మాయాపూర్ చాలు. మాయాపూర్లో తిని పడుకున్న సాష్టాంగ ప్రణామం. చైతన్య మహాప్రభు ఎంత ఉదారం చూడు, మహా ఉదారం. ఒక్క రాత్రి నిద్రిస్తే రాత్రి అంతా దండవత ప్రణామం చేసినట్ట. అట్లానే మాయపూరికి వెళ్తే నిద్రపోరు, నిద్ర రాదు కూడా. ఆ వాతావరణం అలా ఉంటుంది. అంటే ఒకవేళ అంత సోమరిపోతూ ఉంటే కూడా చైతన్య మహాప్రభు రెడీ, ఓకే ఇక్కడ వచ్చి నిద్రపోను కావాలండి అంటే నిద్రపోలేవు. అక్కడికి వెళ్తే ఆ గాలి, ఆ వాతావరణం, ఆ భజన కీర్తన ప్రసాదం. మీరు చాలామంది వెళ్ళే ఉంటారు మాయపూరు. ఏం గుర్తు వస్తుంటుంది ఎక్కువ? ఆ గాలి పీల్చుకున్నా చాలు అనిపిస్తుంటుంది. ఆ నీళ్ళు తాగి ఆ గాలి పీల్చుకున్నా చాలు. జీవితం ఎంతో గాల్లో తేలుతున్నట్టుంది, అసలు భూమి మీద నడుస్తుంటే ఉండదు. ఆ మాయాపూర్లో ఆ నీళ్ళు, ఆ వాతావరణం, గంగా. మాయాపూరం నందలి చైతన్య చంద్రోదయ మందిరం భక్తజన సాంగత్యమునకు చాలా చక్కటి అవకాశమును ఇస్తున్నది. ఇప్పుడుంది వనప్రస్థులకు అవకాశం ఉంది మాయాపూర్లో. మాయాపూర్ మెయిన్ గేట్లోనా అదే ప్రభుపాద సమాధి మందిరం పక్కన చిన్న గవర్నీతాయి ఉన్నారు కదా ఎంట్రన్స్లో, గుడిసె దగ్గర. అది ప్రభుపాద కుటీరం అది కదా, 24 గంటల కీర్తన జరిగేది అక్కడే. అక్కడ వానప్రస్థులు అది 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు అక్కడ వాళ్ళకి ఏర్పాటు చేశారు. ఉన్నారు, చాలామంది ఉన్నారు అక్కడ. ఎక్కువగా 24 గంటల కీర్తనలో వాళ్ళే పాల్గొంటుంటారు. 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు చిన్న చిన్న సేవలు చేసుకుంటూ అక్కడ ఉన్న గవర్నీ తాయికి ఆ మందిరానికి సంబంధించినవి మొత్తం 24 గంటలు భజన కీర్తనలో పాల్గొనేది వాళ్ళే. మాయాపురం నందలి చైతన్య చంద్రోదయ మందిరము భక్తజన సాంగత్యం నాకు చక్కని అవకాశమును ఇస్తున్నది. అందరూ ఆ అవకాశమును సద్వినియోగపరచుకుందురు కాక. హరిద్వారం అజామిలుడు ఒక విష్ణు ఆలయమును నిలిచి భక్తి యోగమును కొనసాగించను. ఇంద్రనిగ్రహం కలిగి అతడు మనస్సును భగవత్ సేవలో నియుక్తం కావించాడు. ముందేమనుకున్నాడు, నేను ఇంద్రనిగ్రహం పొందాలి, నా ఇంద్రియాలను నియంత్రించుకోవాలి, భగవంతుడి భగవంతుని భక్తుల సాంగత్యంలో నామం చేయడం వల్ల నాకు ఈ అవగాహన వచ్చింది చెప్పి హరిద్వార్కి వెళ్ళిపోయి అక్కడ మనసు నియంత్రణలోకి ఎలా వచ్చింది, భక్తి యోగంను కొనసాగించడం వల్ల మనసు నియంత్రణలోకి వచ్చింది. ఏంటి భక్తి యోగం? హరిద్వార్కి వెళ్ళాడు భక్తులు. మనకేంటి భక్తి యోగం? ఇప్పుడు అప్రప్రథమమైన భక్తి యోగం మనసు నిలబడాలంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 అదే. మా కృష్ణ చైతన్య ఉద్యమం చేరిన భక్తులు మేము నిర్మించిన ఆలయములలో జీవించుచు ప్రభుపాద కొనసాగిస్తున్నారు, చక్కగా భక్తిలో కొనసాగవచ్చును. ఆ విధంగా వారు మనస్సును ఇంద్రియములను నిగ్రహించి జీవితమున మహా ఉన్నత జయమును, మళ్ళీ రెండోసారి చెప్తున్నారు, మహోన్నత జయం సాధించవచ్చును. ఈ పద్ధతి అనంతకాలంగా కొనసాగుచూ వచ్చుచున్నది. అజామిలను జీవితమును చూసి నేర్చుకొని అందరూ ఈ మార్గమును అనుసరించుటకు దృఢ సంకల్పమును కలిగి ఉండవలసి ఉన్నది. అది నేను మొదట్లో చెప్పింది, అజామిల కథ బాగుందని చెప్పుకోవడం కోసం కాదు. ప్రభుపాద హెచ్చరిస్తున్నారు, అజామిల చదివిన తర్వాత నువ్వు ఈ మార్గాన్ని అనుసరించాలి పట్టుదలతో. అజామిల పూర్తిగా భగవత్ సేవలో నెలకొనిన వాడయ్యాను. 41వ శ్లోకం ఇది. ఆ విధముగా మనస్సుని ఇంద్రియ భోగం నుండి మరలించి అతడు భగవద్ రూప ధ్యానమందే సంపూర్ణముగా లగ్నమయ్యాను. మందిరంలో ఉంటే భగవంతుడి శ్రీ విగ్రహాన్ని నిరంతరం దర్శించుకునే అవకాశం కలుగుతుంది. శ్రీ విగ్రహారాధనలో నెలకొన్నచో మనిషి మనస్సు భగవత్ చింతనము మరియు భగవద్రూప చింతనమునందే, విగ్రహారాధన ఎంత ముఖ్యమో చూడచ్చు, సహజంగా లగ్నమవును. భగవద్రూపమునకు భగవంతునికి భేదం లేదు. కనుకనే భక్తి యోగము అత్యంత సులభమైన యోగ విధానం. యోగులు హృదయస్థ పరమాత్మపై మనస్సును కేంద్రీకరించరు, కానీ మనస్సు శ్రీ విగ్రహారాధనలో సంలగ్నమైనప్పుడు అదే లక్ష్యము అతి సులభంగా సాధ్యపడగలదు. యోగులు ఎన్నో సంవత్సరాలు చేసి చివరికి ఒకవేళ సఫలీకృతులు అయితే హృదయంలో ఉన్న పరమాత్మను దర్శిస్తారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు ప్రభుపాదు, శ్రీ విగ్రహాన్ని తదేకంగా దర్శించి నీ హృదయంలో నిలుపుకో, వాళ్ళు అంత కష్టపడి సాధించింది నువ్వు కేవలం శ్రీ విగ్రహ దర్శనంతోనే లభిస్తుంది, అంత సులభం భక్తి యోగం. ప్రతి ఆలయమునందును భగవంతుని దివ్య మంగళమగు అర్చా విగ్రహ రూపం ఉండును. ఎవరైనను ఆ రూపమును స్మరించవచ్చును, ధ్యానించవచ్చును. శ్రీ విగ్రహమునకు ఆరతినిచ్చుచు నైవేద్యము అర్పించుచు ఆ రూపమునే తదేకముగా తలచుచు ఎవడైనను ఉత్తమ యోగి కావచ్చును. అత్యంత శ్రద్ధతో నా భావనయందే సదా నిలిచి ఉండువాడును, నన్నే తనయందు సదా స్మరించువాడును, నాకు దివ్యమగు ప్రేమయుత సేవను చేయువాడు అగు యోగి. యోగులందరికన్నను అత్యంత సన్నిహితముగా నాతో యోగమునందు కూడినట్టివాడై ఉన్నాడు. సర్వులలో అతడే అత్యున్నతుడు. ఇంద్రియములను నిగ్రహించి భౌతిక కర్మల నుండి పూర్తిగా విరమించి సదా భగవద్రూప చింతనమంది నెలకొనువాడు ఉత్తమ యోగి అనబడును. మనం చేస్తున్నది యోగానా కాదా శివానంద? యోగా చేస్తున్నావు రోజు పొద్దున్నే? ఏ యోగా? నిద్రా యోగా కాదు. ఏ మంత్రం చెప్తావు ఉదయం? గట్టిగా చెప్పు, మొత్తం చెప్పు. అదే మంత్రమేనా పొద్దున్నే చెప్పేది నువ్వు? నరహరి నువ్వే మంత్రం చెప్తావు రోజు ఉదయం. నువ్వు పండిట్ ఇప్పుడు ముగ్గురు ఒకటే మంత్రం చెప్పారు. ఉదయం తేడా ఉంటుంది, నువ్వు చెప్పేది ఆయన చెప్పాడు, ఆయన చెప్పేది ఆయన చెప్పాడు. ఉదయం చెప్పారు ఈ మంత్రం, ఇప్పుడు ఎట్లా వచ్చింది మీకు? పండిట్ ఎలా వచ్చింది ఇప్పుడు అది తెలియదు. కొత్త మంత్రం, ముగ్గురు మూడు మంత్రాలు చెప్తారు వీళ్ళు. రేపు రికార్డ్ చేసి వినిపిస్తా అందరికి, భక్తులందరికీ మీ ముగ్గురిది. సరేనా, చేయాలద్దా? వద్దు. అయితే హరే కృష్ణ చేయాలి, వేరే చేస్తే రికార్డ్ చేస్తాను. ఓకే, బుద్ధి మనస్సు భగవద్ రూపం నందే సంలగ్నమైనంతట అజామిలుడు నలుగురు దేవతా పురుషులను తన ఎదుట తిరిగి చూశాను. తిరిగి చూశానంటే మళ్ళీ వాళ్ళే వచ్చారు మళ్ళీ తీసుకెళ్ళడానికి. వారు తాను పూర్వం కాంచిన వారి అని తెలుసుకొని అతడు సాదరముగా శిరము వంచి సాష్టాంగ ప్రణామం చేశాడు. అజామిలుని తొలుత రక్షించి ఉన్నట్టు విష్ణుదూతలు అతని మనస్సు భగవద్ రూపం నందే స్థిరముగా నెలకొన్నంతట తిరిగి ప్రత్యక్షమైరి భగవద్ధ్యానమును అతడు సుస్థిరుడయ్యే అవకాశం నొసగుటకే విష్ణుదూతలు కొంత సేపు అతనికి కనుమరుగై ఉండిరి. అంటే అక్కడే ఉన్నారు, కనిపించలేదు అంతే, వెళ్ళిపోలేదు వాళ్ళు. ఆయన కొంచెం సమయం ఇవ్వాలి, కొంచెం తీవ్రత పెంచాలి ఆయనలో నామం పట్ల అని. ఆయన తీవ్రత పెరిగింది, సంపూర్ణంగా ఆయన అర్హుడయ్యాడు. మళ్ళీ వెంటనే దర్శనమిచ్చాడు. ఇప్పుడు భక్తి పరిపక్వమైనది కనుక అతనిని తీసుకెళ్ళుటకు వారు తిరిగి అర్థించిరి. పూర్వము కనిపించిన విష్ణుదూతలే తిరిగి వచ్చిరని తెలుసుకున్న అజామిల వారి ముందు మ్రోకరిల్లి వందనం కావించను. విష్ణుదూతలను చూసినంతట అజామిల గంగా తటమున తన దేహమును త్యజించి వదిలేశాడు దేహాన్ని. భక్తులు మరణం అనేది వాడకూడదు, భక్తులకి వదిలేస్తారు. భక్తుడికి మరణం ఉండదు, అసలు ఆత్మకే మరణం లేదు. వైష్ణవులకి మరణం ఎక్కడ ఉంటుంది? భగవత్ పార్షదుడు ఒకటకు యోగ్యమగు ఆధ్యాత్మిక దేహమును వెంటనే పొందెను. పార్షదుడు అంటే సహచరుడు, అంటే వైకుంఠ రూపం పొందేశాడు. ఎలా సాధ్యమైంది ఇంత ఈయనకి? భక్తుల సాంగత్యంలో నామం చేయటం వల్ల దేహాత్మ భావించి బయటపడ్డాడు. బయటపడడం వల్ల అయ్యో నా సమయం ఆసన్నమైందని చెప్పి హరిద్వార్కి వెళ్ళిపోయి అక్కడ ఒక విష్ణు ఆలయాన్ని ఆశ్రయించి చక్కగా నామకీర్తన శ్రీ విగ్రహారాధనలో నెలకొని మళ్ళీ వైకుంఠం వెళ్ళిపోయాడు. విష్ణుదూతలను కూడి అజామిలుడు అచ్చట స్వర్ణమయమగు విమానమును అధిరోహించి, చూడండి ఎలాంటి వాహనం వచ్చింది ఆయన కోసం. ఇక్కడ ఏంది, అదేంది టాటా సఫారీ, ఎంత అది? బెంజ్ కార్ ఎంత? 1,00,000 రూపాయలు. ఇదెంత? అజామిల ఊహించాడా? ఊహించలేదు. నారాయణుడు విమానం, స్వర్ణ విమానం పంపించాడు. ఈ బెంజుకారు 1,00,000,000 రూపాయలు కొడుకు తలకిందులు అయ్యి అది దానికి తీసుకొని దాంట్లో ప్రయాణం చేస్తే చావే ఉండదంటారు, చస్తారు మళ్ళీ. కంపెనీ వాళ్ళు ఆశ్చర్యపోయాను, ఏంది మా కార్లో చావే ఉండదు, అదే అదే పుష్పక విమానం, మా చావే ఉండకపోవడానికి. సంవత్సరం క్రితం ఎవడో తాగి చస్తే మంత్రి కొడుకు నారాయణ, ఆ పేరే చెప్పొద్దులే, ఆ పేరు పెట్టుకొని ఎట్లా పెంచాడు కొడుకుని చూడు. ఏంది బెంచ్ కార్లో ఏంది మా కొడుకు చనిపోవడం ఏందని ఇదనికి ఆశ్చర్యం. కంపెనీ వాళ్ళు మా కారులో ఏంది చనిపోవడం అని, అదే నీ కారు వైకుంఠమా ఇట్లా మరణం లేకుండా ఉండేదానికి, మందు తాగి సారాయి తాగి నడుపుతుంటే మరణం రాకూడదు అని. అదే వైకుంఠం చూసిన స్వర్ణ విమానమా ఇట్లా, మా కొడుకు స్వర్ణ విమానం అధిరోహించాడు సావు ఎట్లా వచ్చిందని ఆశ్చర్యపోవడం, వాళ్ళు వేయడం, అది పేపర్లో న్యూస్ రిపోర్టర్స్, అదేదో పెద్ద పురాణం విష్ణు కథ లాగా దాన్ని తీసుకొచ్చి వైష్ణవ ధ్రువ మహారాజు పైకి వెళ్ళినట్టు ఏదో పెద్ద చరిత్రలాగా అది పేపర్లకు రాయడం. ఇది ఎలాంటి పురాణాలు ఇలాంటివి చూడండి, కలి పురాణం మొత్తం ఇది. కాబట్టి ఎవరెవరికి ఉంది ఇక్కడ స్వర్ణ విమానం అధిరోహించాలని? చెప్పు చెప్పు. భగవంతుడే తీసుకు, మనం కోరుకోకుండా కూడా సేవ చేస్తుంటే భగవంతుడు, భగవంతుడి నిర్ణయం. భక్తులు కోరుకోరు నన్ను తీసుకెళ్ళు అని, ఇక్కడ అజమిల కోరుకున్నాడా? కోరుకోలేదు. నేను సేవ చేసుకోవాలి, శ్రీ విగ్రహారాధన నామం చెప్పుకోవాలని చేసుకుంటున్నాడు, ఆయనకే పంపించారు. స్వర్ణ విమానమును అధిరోహించి నేరుగా ఆకాశ మార్గమున లక్ష్మీపతియగు విష్ణువు యొక్క ధామమును చేరాను. అజామిలది నిజమైన శుభ ప్రయాణం. ఆయన ప్రయాణానికి ఆరంభం ఎక్కడైంది? నారాయణ నామం, భక్తుల సాంగత్యం. మొదట్లో వాళ్ళ నాన్నతో ఉన్నాడు కదా, నాన్న కూడా భక్తుడే ఉంటాడు, అంత కొంచెం భక్తి చేసి ఉండడం వల్ల ఎంత చూడు. వైకుంఠం వెళ్ళిపోయాడు ఆయన, విమానం వచ్చింది వైకుంఠం నుంచి, మన కోసం కూడా సిద్ధంగా ఉంది. పార్కింగ్లో చాలా ఉన్నాయి విమానాలు. ఎక్కడుంది పార్కింగ్? ప్రభుపాద చెప్పారు కదా, ప్రతి ఇస్కాన్ టెంపుల్ పార్కింగ్ వచ్చి అక్కడ ఉండండి చాలు. అక్కడ ఉంటే చాలు, నువ్వు మళ్ళీ ఎక్కనవసరం కూడా లేదు, నీకు తెలియకుండానే విమానంలో ఉంటాయి. నిజంగా ప్రభుపాద ఇంత చక్కటి అవకాశం ఇస్తుంది చూడండి. అజామిలో వైకుంఠం వెళ్ళిపోయాడు, స్వర్ణ విమానం వచ్చింది, ఆయన ముందర విష్ణుదూతలు వచ్చారు, మనకు అంత గొప్ప అవకాశం ఇస్తున్నారు. దీన్ని జార విడ్చుకోకుండా జాగ్రత్తగా సాధన చేసుకొని వెళ్ళిపోవాలి. ఇదే జన్మలో వెళ్ళిపోవాలని కోరిక ఉండకున్నా కూడా వెళ్ళిపోతారు తీవ్రంగా. చైతన్య మహాప్రభు సేవ చేయడం వల్ల నిన్న చదువుతున్నది ప్రహ్లాద్ మహారాజు, ఆ ఉదయం మంగళార్తిలో చెప్పారు ప్రహ్లాద్ మహారాజు కౌమార ఆచరిత ప్రజ్ఞ చిన్న వయసులోనే చెయ్యండి అని. కానీ చైతన్య మహాప్రభు ఫుల్ డిస్కౌంట్ ఇచ్చారు, ఏ వయసులో ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు ఎమర్జెన్సీగా పట్టుకోండి అని చెప్పారు. అది చిన్న వయసులో నుంచి చేసే ఫలితం మొత్తం ఇచ్చేస్తాను మీకు, తీసుకోపోండి. అందు గురించి మహాప్రభుని ఏమంటారు? మహా ఉదారం. హరే కృష్ణ 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 హరే హరే రామ హరే కృష్ణ. పొద్దున ఒక ఆలోచన వచ్చింది.